वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रये हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तत्कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यो एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण చదువుతున్నది భగవద్గీత యథాతథము అధ్యాయం 7 శ్లోకం 18
ఉదారాస్తర్వైతే జ్ఞానీత్వాత్మైవ మే మతం ఆస్తితహస్తహి యుక్తాత్మా మామేవానుత్తమాంగతిం భావము. ఈ భక్తులందరూ నిస్సందేహముగా ఉదాత్తులైనను వీరిలో నా జ్ఞానమునందు స్థితులైన వాడిని నన్నుగానే నేను భావించను. నా దివ్యమైన సేవ ఎందు నీకుడైనందున అతడు అత్యుత్తమము మరియు పరమగతి అయిన నన్ను తప్పక పొందగలడు. భాష్యం: జ్ఞానమునందు పూర్ణత్వము లేనటువంటి భక్తులు శ్రీకృష్ణ భగవానుడికి ప్రియులు కాజాలరు అని ఎన్నడూ భావింపరాదు. భక్తులందరూ ఉదాత్తులే అని భగవానుడు పలుకుతున్నాడు. ఏ ప్రయోజనం కొరకైనను భగవానుని దరిచేరు వారు ఖచ్చితంగా మహాత్ములని పిలువబడుటయ్యే దానికి కారణం. తాము వనరించేటువంటి భక్తికి ప్రతిఫలంగా ఏదేని లాభమును కోరు భక్తులను సైతం భగవంతుడు ఆమోదించును. వారి భక్తి యందు ప్రేమభావం వినిమయం ఉండడమే అందులో కారణం. ఆ ప్రేమలోనే వారు భగవానుని కొంత విషయ లాభమును పొందుగోరి అది ప్రాప్తించిన పిమ్మట తృప్తి చెంది మరింతగా భక్తిలో పురోగతిని అందుతుడు. కానీ జ్ఞానపూర్ణుడైనటువంటి భక్తుడు కేవలం భక్తి ప్రేమలతో శ్రీకృష్ణ భగవానుని సేవించుటయే ఏకైక ప్రయోజనంగా భావించి ఇన్నందున ఆ భగవానునికి అత్యంత ప్రియుడై ఉన్నాడు. అట్టివాడు భగవానుని తలచకుండా లేదా అతనిని సేవించకుండా క్షణకాలం కూడా జీవించలేడు. అదేవిధంగా భగవానుడు సైతం అట్టి భక్తునయ్యాడ మిగిలి ప్రియుడయ్యుండి అతని నుండి దూరుడు కాకుండా ఉండును. శ్రీమద్ భాగవతనందు భగవానుడు ఇట్లు పలికెను: సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదన్యత్తేన జానంతి నాహం తేభ్యో మనాగపి. భక్తులు సదా నా హృదయమునందు నిలిచిందురు మరియు నేనును సదా భక్తుల హృదయమునందు నివసింతును. వారు నన్ను తప్ప అన్యమును ఎరుగరు మరియు నేనును వారిని ఎన్నడూ మరువను. నాకు వారికి నడుమ ఒక సన్నిహిత సంబంధము కలదు. అతి జ్ఞానపూర్ణులైనటువంటి శుద్ధ భక్తులు ఆధ్యాత్మికతకు ఎన్నడూ దూరము కానుననే నాకు అత్యంత ప్రియులై ఉన్నారు. హరే కృష్ణ. మంగళాచరణం నాతో పాటు చెప్పండి. ఓం
ജ്ഞാനശലാകയാക്ഷുരം മിളിതം യേന തസ്മൈ ശ്രീഗുരവേ നമഃ. ശ്രീചൈതന്യമനോഭീഷ്ടം സ്ഥാപിതം യേന ഭൂതലേ സ്വയം രൂപകദ മഹ്യം ദദാതി സ്വപരാന്തികം. വന്ദേഹം ശ്രീഗുരോ ശ്രീയുതപദകമലം ശ്രീഗുരുന് വൈഷ്ണവാംച്ച. ശ്രീരൂപം സാഗ്രജാതം സഹഗണ രഘുനാഥാന്വിതം തം സജീവം. സാദ്വൈതം സാവധൂതം പരിജനസഹിതം കൃഷ്ണചൈതന്യദേവം. ശ്രീരാധാകൃഷ്ണപാദാം സഹഗണ ലളിത ശ്രീവിശാഖാന്വിതാംശ. നമോം വിഷ്ണുപാദായ കൃഷ്ണപ്രസ്ഥായ ഭൂതലേ ശ്രീമതേ ഭക്തിവേദാന്തസ്വാമിൻ ഇതി നാമിനേ. നമസ്തേ സാരസ്വതേ ദേവേ ഗൗരവാണി പ്രചാരിണേ നിർവിശേഷ ശൂന്യവാദി പാശ്ചാത്യദേശതാരണേ. ജയ ശ്രീകൃഷ്ണ ചൈതന്യ പ്രഭോ നിത്യാനന്ദ ശ്രീ അദ്വൈത ഗദാധര ശ്രീവാസാദി ഗൗരഭക്തവൃന്ദ. ഹരേ കൃഷ്ണ 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 ഹരേ ഹരേ, ഹരേ രാമ 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 ഹരേ ഹരേ.
ഹരേ കൃഷ്ണ. ഭഗവത്ഗീത 7-ാം അധ്യായം പേരു ഭഗവത്വിജ്ഞാനം. ഭഗവത്വിജ്ഞാനം അంటే ഭഗവത് സംബന്ധമായിട്ടുള്ള విజ్ఞానం. భగవత్ సంబంధమైనటువంటి విజ్ఞానం దేనికి ఉపయోగపడుతుంది అంటే భగవంతుని పట్ల మనం విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగపడుతుంది. ఒకప్పుడు భగవంతుడు అంటే ప్రతి ఒక్కరికి కూడా విశ్వాసం ఉండేది. ఇప్పుడు ఆ విశ్వాసం స్థానంలో విమర్శ అనేటువంటిది వచ్చింది. మళ్లీ దానిని తిరిగి విశ్వాసంగా మార్చుకోవడానికి భగవంతుడు చేసినటువంటి అనేక ఏర్పాట్లలో ఒక ఏర్పాటు ఏమిటంటే ఆయన దివ్య జ్ఞానాన్ని మనకు ప్రసాదించడం. దివ్య జ్ఞానం కాల్పనిక జ్ఞానం భౌతిక జ్ఞానం ఈ మూడు వేరు వేరు అని చెప్పి మొట్టమొదటి తెలుసుకోవాలి. భౌతిక జ్ఞానం అంటే శరీర సంబంధమైనటువంటి భూమి నీరు నిప్పు గాలి ఆకాశంగా పిలువబడేటువంటి వీటికి సంబంధించిన జ్ఞానం. కాల్పనిక జ్ఞానం ఏంటంటే ఆధ్యాత్మికత అనేటువంటి ముసుగులో చేసేటువంటి భౌతికమైనటువంటి జ్ఞానం. అంటే అతను నేను ఆధ్యాత్మికుడని భావిస్తూ ఉంటాడు, తన మనసుకు నచ్చింది చేస్తూ ఉంటాడే తప్ప శాస్త్రం చెప్పింది, ఆచార్యుడు చెప్పింది, భగవంతుడు నిర్దేశించింది చేయడు. నా మనసుకు ఇలా తోచింది, నేను ఇలా చేస్తాను, ఇదే నాకు తెలిసినటువంటి మతం అని చెప్పి అంటాడు. నేను పట్టినటువంటి కుందేలుకి మూడే కాళ్ళు అంటాడు. దాన్ని ఏమన్నారంటే కాల్పనిక జ్ఞానం అని చెప్పి అన్నారు. అది కూడా ఇక్కడ కృష్ణుడు భగవద్గీతలో చెప్పేటువంటి జ్ఞానం కాదు. మూడవది ఏం చెప్పామంటే భగవత్ సంబంధమైనటువంటి యథార్థ జ్ఞానం. ఇంకా స్పష్టంగా చెప్పుకుంటే ఆచార్య పరంపర నుంచి వస్తున్నటువంటి జ్ఞానం. దీన్ని జ్ఞానం అంటారంట. ఇది తప్ప మిగతావన్నీ కూడా అజ్ఞానమే. ఏతద్ జ్ఞానం ఇది ప్రోక్తం అజ్ఞానం అతతో అన్యదా. దీనిని జ్ఞానం అంటారు. ఇది తప్ప అన్ని అజ్ఞానమే. ఏదైతే భౌతిక జ్ఞానం అని పిలుస్తున్నామో, ఏదైతే మనోకల్పనా జ్ఞానం అని చెప్పి మనం తలుస్తున్నామో, ఆ పిలిచేది తలిచేది మొత్తం కూడా ఏంటంటే మన బుర్రలు తొలిచేయే. ఇవి నిజంగా జీవుని ఉద్ధరించేటువంటివి కావు. అందుకే భగవంతుడు అంటున్నాడు, నా సంబంధంగా ఏదైతే వస్తుందో ఇది నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందడం వల్ల ఎవరైనా సరే ఉద్ధరించబడతారు. ఎలాంటి వాళ్ళైనా సరే ఉద్ధరించబడతారు. నేను చాలా పాపాలు చేశాను, చాలా దోషాలు కూడా ఉన్నాయి. నాకు ఆధ్యాత్మికతను పాటించేటువంటి అవకాశం ఉందా? నేను భగవద్భక్తి చేసేటువంటి ఒక అవకాశం ఉందా? అంటే ముమ్మాటికి ఉంది. అవిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృత్తమః సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి అపిచేదసి పాపేభ్యః సర్వేభ్య పాపకృత్తమః. ఒకవేళ నేను పాపులందరిలోకెల్లా కూడా పరమ పాపిష్టివాణ్ణి అయినప్పటికీ సర్వం జ్ఞాన ఫలమేనైవా, కృష్ణ జ్ఞానం అనేటువంటి నామను గనక నేను పట్టుకున్నట్లయితే ఏమవుతుంది, వృజినం సంతరిష్యసి దుఃఖ సముద్రాన్ని దాటి ఒడ్డును పడతాం. అంటే కృష్ణ జ్ఞానానికి అంత శక్తి ఉంది. ఆ కృష్ణ జ్ఞానాన్ని 7వ అధ్యాయంలో భగవద్ విజ్ఞానం అంటున్నారు. ఈ కృష్ణ జ్ఞానాన్ని ఎవరైతే పొందుతారో వాళ్ళు అత్యంత సులభంగా దుఃఖ సాగరాన్ని దాటగలుగుతారు. ఎవరైనా అంటే సర్వేభ్య పాపకృత్తమ, పాపులందరిలో పరమ పాపిష్టివాడైనప్పటికీ కూడా ఈ కృష్ణ జ్ఞానాన్ని పొందాడు అంటే ఖచ్చితంగా ఉద్ధరించబడతాడు. మరి అటువంటి కృష్ణ జ్ఞానం జీవులందరికీ కూడా 3 విధాలుగా లభ్యమవుతుంది. ఒకటి ఏమిటంటే నామామృతం రూపంలో, ఇంకొకటి ఏమిటంటే కథామృతం రూపంలో, ఇంకొకటి ఏమిటంటే సేవామృతం రూపంలో. ఈ 3 రకాలుగా కృష్ణ జ్ఞానం అందరికీ దొరుకుతూ ఉందన్నమాట. ఈ 3 ఒక్కొక్కరు ఒక్కొక్క దానికి ఆకర్షితులవుతారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘంలో చేరిన ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి గమనిస్తే ఈ 3 దేనికో ఒక చేత ఆకర్షించబడిన వాళ్లే. 1 నామామృతం అన్న, 2 కథామృతం అన్న, ఇక్కడ చాలా చక్కగా భగవంతుడి గురించి చెప్తారని ఆసక్తి కలిగి, 3 సేవామృతం, ఏదో ఇంక ఇంతకాలం బ్రతికిన బతుకు చాలు, నీచమైన బ్రతుకు బతికాం, ఇది ఒక బ్రతికేనా, ఏదో భగవంతునికి సేవ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుదామనేటువంటి ఒక సేవ పట్ల ఆసక్తితో వచ్చేవాళ్ళు. ఇంకా ఈ 3 కాకుండా ఇంకొక ముఖ్యమైన అమృతం ఒకటి ఉంది తెలుసా, అదేంటో, ఏమిటది, ప్రసాదామృతం. మహాప్రసాదే గోవిందే నామ బ్రాహ్మణి వైష్ణవే స్వల్ప పుణ్యం వృతం రాజన్ విశ్వాసం నైవ జాయతే. ఇప్పుడు అదే మాట్లాడేది దాదా గోవింద భగవానికి. ఎవరికైతే అల్ప పుణ్యం అనేది ఉంటుందో, విశ్వాసం నైవ జాయితే, వాళ్ళకి విశ్వాసం రాదు. దేని పట్ల రాదు, మహాప్రసాదం పట్ల, గోవిందుని పట్ల, నామం పట్ల, బ్రాహ్మణుల పట్ల, వైష్ణవుల పట్ల. మహాప్రసాదే గోవిందే నామ నమో గదది నామ బ్రాహ్మణి వైష్ణవ, ఈ 5 పట్ల విశ్వాసం రాదు. ఈ 5 పట్ల విశ్వాసం రావడానికి మనకు ఉపయోగపడేటువంటిది ఈ కృష్ణ జ్ఞానం అనమాట. ఈరోజు శ్లోకంలో భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, నా జ్ఞానం ఎవరైతే పొందుతారో జ్ఞానమునందు స్థితుడైన వాణిని జ్ఞాని త్వాత్మైవ, జ్ఞానంలో ఎవరైతే స్థిరులై ఉంటారో అలాంటి వాళ్ళు నాకు అత్యంత ప్రియులు. అలాని చెప్పి మిగతా వాళ్ళు నాకు కాని వాళ్ళేం కాదు. కృష్ణ అని చెప్పి నన్ను శరణ పొందిన ప్రతి ఒక్కరూ నాకు కావలసిన వాళ్లే. నా దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఏదో ఒకటి ఇస్తాను, కానీ ఇదిగో జ్ఞానంలో స్థిరమై నా దగ్గరికి వస్తారు చూడండి, వాళ్ళకి నేను ఏమీ ఇవ్వను, నా నుండి ఏమీ ఇవ్వను, నన్ను నేనే ఇచ్చుకుంటాను. కృష్ణ జ్ఞానంతో కృష్ణను ఆశ్రయించేటువంటి వాళ్ళకి, కృష్ణ జ్ఞానం సంపూర్ణంగా లేకుండా కృష్ణ ఆశ్రయించే వాళ్ళకి వ్యత్యాసం ఇది. కృష్ణ జ్ఞానం లేకుండా కృష్ణ దగ్గరికి వెళ్తే మరి కృష్ణ అని చెప్పి వచ్చావు కాబట్టి ఆయన నీ ఉత్తేజంతో పంపించేవలేదు, ఇస్తాడు. కానీ కృష్ణుడికి సంపూర్ణమైన శరణాగతితో వచ్చి కృష్ణ ఆశ్రయించే వాళ్ళు ఉన్నారే, అంటే నేను తర్వాత శ్లోకంలో వస్తున్నది, రేపు చెప్పేవాళ్ళు చెప్తారు కృష్ణ జ్ఞానం అంటే అది శరణాగతికి ఎట్లా దారి తీస్తుంది అనేది తర్వాత తెలుస్తాం. నిజమైన కృష్ణ జ్ఞానం పొందినవాడు ఏం చేస్తాడంటే కృష్ణుడికి సంపూర్ణంగా శరణాగతి పొందుతాడు. అలా కృష్ణ జ్ఞానంతో నా దగ్గరికి వచ్చేటువంటి వాడికి నేనేమి ఇవ్వను, ఏమిస్తాను, నన్ను నేనే ఇచ్చుకుంటాను. కృష్ణుడు ఒకరోజు ద్వారకలో శయనించున్నాడు. కురుక్షేత్ర యుద్ధం మొదలయ్యేటానికి అన్ని విధాలా సిద్ధం అవుతున్నాడనమాట. కృష్ణుడు రాయబారం కూడా చెడిపోయింది, అంటే ఏమి ఫలవంతం కాలేదు. అన్ని విధాలు అందరూ సైన్యాన్ని సమకూర్చుకుంటున్నారు. ఇంకా అందరి దృష్టి కృష్ణుడి మీద పడింది. అరే అన్ని రాజ్యాల దగ్గరికి వెళ్తున్నాం, అందరినీ సహాయం అడుగుతున్నాం, బాగానే ఉంది, మరి కృష్ణుని ఊరికి వదిలేస్తే ఎట్లా, ఆయన కూడా సహాయం అడుగుదాం అని చెప్పి మొట్టమొదటి అర్జునుడు వచ్చాడు. కృష్ణుడు శయనించి ఉన్నాడు. అర్జునుడు వచ్చి కృష్ణుడు పాదాల దగ్గర కూర్చున్నాడు. ఎందుకంటే అర్జునుడికి చాలా ఇష్టమైనటువంటిది ఏమిటంటే కృష్ణుడి యొక్క దివ్యమైన దేహంలో ఒకటి పాదాలు, రెండోది వదనం, ఈ రెండు చాలా ఇష్టమైన. మొట్టమొదటి అర్జునుడికి చాలా ఇష్టమైనటువంటి కృష్ణుడు పాదాలే. భగవద్గీత చెప్పిన దగ్గర నుంచి ఆయనకు కృష్ణుడు వదనం అంటే ఇంకా ఇష్టమైంది. ఎందుకంటే విష్ణు వక్త్రా ద్వినిక్ ప్రోక్తం అంటే ఆయన యొక్క ముఖపద్మం నుంచి వచ్చినటువంటిది ఏది, గీతామృతం, గీత అమృతం అది కూడా. అందుకని అర్జునుడు ఏం చేశాడంటే కృష్ణుడు పాదాల దగ్గర కూర్చుని కృష్ణుని చూస్తూ ఉన్నాడు. తర్వాత దుర్యోధనుడు కూడా వచ్చాడు. దుర్యోధనుడు వచ్చి రావడంతోనే కృష్ణుడు నిద్రపోతుంది చూశాడు, అర్జునుడు అక్కడ కూర్చున్నది చూశాడు. నేనేంటి, నా తాహత ఏంటి, నేను అక్కడ కూర్చోడు ఏంటి, నేను వెళ్ళి అటే కూర్చుంటానని చెప్పి కృష్ణుడు తలవైపు కూర్చున్నాడు సహజంగా ఉన్నటువంటి అహంకారంతో. కాసేపటికి కృష్ణుడు నిద్రలేచాడు. నిద్ర లేవగానే ముందు అర్జునుడు చూశాడు. ఏం అర్జున ఇలా వచ్చావని చెప్పి అన్నాడు. అని చెప్పి వెనకాలన్నాడు దుర్యోధనుడు. ఎవరు అని చెప్పి చూస్తే దుర్యోధనుడు. ఓ దుర్యోధన నువ్వు కూడా వచ్చావా అని చెప్పి అన్నాడు. అయిన తర్వాత సరే కృష్ణుడు లేచి ఏంటి వచ్చారు, ఏంటి విషయం అని చెప్పి అడిగాడు. అడిగితే వెంటనే దుర్యోధనుడు ఏమన్నాడంటే యథార్థంగా వచ్చిన దుర్యోధనుడు ముందు, అర్జునుడు తర్వాత వస్తాడు. దుర్యోధనుడు ఏమన్నాడంటే ముందు నేను వచ్చాను, నేను అడగాలి మిమ్మల్ని ఒక సహాయం అడగాల. వచ్చింది నువ్వైనా ముందు చూసింది మాత్రం అర్జునుడే కదా, కాబట్టి అర్జునుడే సహాయం కోరే అవకాశం ఇద్దామని చెప్పి అంటాడు. దుర్యోధనుడు ఒప్పుకోడు, అలా కుదరదు, ముందు నేనే వచ్చాను కాబట్టి నాకే అవకాశం ఇవ్వాలి. అప్పుడు కృష్ణుడు అంటాడు, ఇంట్లో నలుగురు ఉన్నారంటే చిన్నపిల్లలకి ముందు ఏం కావాలో ఇవ్వడం ధర్మం. ఇది మన ఇల్లు, మన చిన్నవాడు అర్జునుడు, కాబట్టి చిన్నవాడికి ముందు అతనికి ఏం కావాలో అది ఇచ్చేసి తర్వాత పెద్దవాళ్ళకి నీకేం కావాలో చూస్తాం. చాలామంది మన భక్తులు కూడా మేము పుస్తకతను సేవ చేసేటప్పుడు మా దగ్గర ఉండేటువంటి మమ్మల్ని చూసుకునే భక్తులు, మా లీడర్లు, ప్రసాదం వచ్చేది మొట్టమొదటి మాకు ప్రసాదం పెట్టిన తర్వాత వాళ్ళు తీసుకునేవాడు. అదేమనంటే ముందు చిన్నవాడికి పెట్టాలి, లేదు ప్రభు మీరు తీసుకోండి ప్రభు అంటే కూడా లేదు, ముందు చిన్నవాళ్ళు తీసుకోవాలి తర్వాత మేము తీసుకోవాలి అని చెప్పనేవాడు. ఆ విధంగా కృష్ణుడు ఏమన్నాడంటే ముందు చిన్నవాళ్ళకి ఇద్దాం తర్వాత నీ సంగతి సరే అని చెప్పి ఏం కావాలి అడుగు అని చెప్పి అన్నారు. అర్జునుడు వెంటనే చేతులు జోడించి ఏమన్నాడంటే మీరు ఏది ఇస్తే అది తీసుకుంటానని, మొట్టమొదటి మాట నాకు ఇది కావాలని కాదు మీరు ఏది ఇస్తే అది తీసుకుంటాను. కృష్ణుడు అన్నాడు, సరే నేను రెండు అవకాశాలు ఇస్తాను, అందులో ఏదో ఒకటి తీసుకోవాలను అని ఇవ్వండి నేను. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో నా దగ్గర 10 లక్షల మంది నారాయణ సైన్యం ఉంది, ఆ సైన్యాన్ని అంతా ఒకవైపు పెడుతున్నాను, నేనొక్కడే ఒకవైపు ఉంటున్నాను. అయితే నా వరకు షరతు ఏమిటంటే నేను యుద్ధం చేయను, సరికదా యుద్ధంలో ఉన్నా కానీ ఆయుధం కూడా నేను పట్టను, ఆయుధం కూడా నేను ఇంటి దగ్గర పెట్టేసి వస్తాను, నేను ఆయుధం తీసుకురాను అని చెప్తాడు. చెప్తే అర్జునుడు ఒకసారి కళ్ళు మూసుకొని భగవంతుని ప్రార్థిస్తాడు అన్నమాట, ప్రశాంతంగా. అర్జునుడికి ప్రశాంతంగా ఉంది. ఇంకొకడు ఉన్నాడు, ఆయనకి లోపల ఆందోళన పెరిగిపోతుంది. ఎవరైనా దుర్యోధనుడు. ఎందుకనంటే ఇతను ఎక్కడ ఏం కోరుకుంటాడో, సహజంగానే ఈ వర్గీకరణలో నారాయణ సైన్యం పట్ల ఆకర్షితుడయ్యాడు దుర్యోధనుడు. ఒకవేళ అర్జునుడు కనుక నారాయణ సైన్యం కోరుకుంటే నా గతి ఏం కావాలి, పని పాట లేని కృష్ణుని పెట్టుకుని నాకేం ఉపయోగం అనుకుంటున్నాడు. అర్జునుడు ప్రార్థన తర్వాత అన్నాడు, స్వామి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా చివరికి కురుక్షేత్రం ఓడిపోయినా కానీ మీరు నాతో ఉంటే చాలని చెప్పి అడిగాడు. అంటే విజయాన్ని కోరిని కృష్ణుని కోరట్లేదు అక్కడ అర్జునుడు, కృష్ణుని కోరి విజయాన్ని కోరుతున్నాడు. కృష్ణుడు తనతో ఉండడం విజయం అని భావిస్తున్నాడు. నాకు విజయం కావాలి అందుకే కృష్ణుడు నాతో ఉండాలనుకోవట్లేదు ఆయన, కృష్ణుడు నాతో ఉండాలి అదే నా విజయం. రేపు యుద్ధంలో నేను విజయం సాధిస్తానో విఫలమవుతానో తర్వాత సంగతి అనుకున్నాడు దుర్యోధనుడు. మనసు తేలిక పడిపోయింది. తేలిక పడిపోయి వెంటనే అన్నాడు, మరి ఇక నువ్వు కృష్ణుని తీసుకున్నట్లయితే ఇక నారాయణ సేను నాకన్నట్లే కదా అన్నాడు. కృష్ణుడు అన్నాడు, తొందర ఎందుకయ్యా, మరి అది అర్జునుడు అడిగిన దాని ప్రకారంగా రెండో భాగం నీదే, నారాయణ సేను నువ్వే తీసుకో అని చెప్పన్నాడు. అమ్మటనగానే దుర్యోధనుడు, మంచిది నారాయణ సైన్యం నాకు దక్కింది, ఇక నుంచి నారాయణ సైన్యం నాది అని అనుకుని వస్తా అని చెప్పి ఎంత చక్కగా వెళ్ళిపోయాడు. కృతజ్ఞత భావం అనేటువంటిది ఉండదు అన్నమాట. పాపం ఎక్కువ చేస్తే కృతజ్ఞత భావం ఉండదు. తర్వాత అర్జునుడు కృష్ణుడి దగ్గరికి వెళ్ళి కాసేపు మాట్లాడిన తర్వాత ఇక నేను బయలుదేరుతాను స్వామి అన్నాడు. కృష్ణుడు అన్నాడు, ఒక మాట అడుగుతాను, నేను చెప్పాను కదా ఆయుధం పట్టనని ముందుగానే, యుద్ధం చేయనని కూడా చెప్పాను కదా, మరి ఎందుకు నన్ను కోరుకున్నావు నువ్వు అని అడుగుతాడు. నీకు తెలుసు కదా విషయం, అక్కడ జరిగేది యుద్ధం, అక్కడేమీ కాసేపు కూర్చొని మనలాగా సాయంకాలం కూడా మనం కూర్చొని కులాస కబుర్లు చెప్పుకున్న విషయం కాదు, అక్కడ భయంకరమైన యుద్ధం అది. అవతల వాళ్ళు భీష్ముడు కర్ణుడు ద్రోణుడు ఇలాంటి వాళ్ళు ఉన్నారని కూడా తెలుసు నీకు. ఇంత తెలిసి నేను చెప్పినటువంటి షరతు విని కూడా నన్ను ఎందుకు కోరుకున్నావు నువ్వు అని అడుగుతాడు. అడిగితే అర్జునుడు ఏమంటాడంటే, కృష్ణ నువ్వు ఎక్కడుంటే విజయం అక్కడే ఉంటుంది, నీ సాంగత్యమే గొప్ప విజయం అని చెప్పి భావిస్తాను నేను. నీతో కలిసి కూర్చొని నీ నుంచి వినేటువంటి శ్రవణం చూడు, నీతో కలిసి మాట్లాడే మాటలు నువ్వు చూడు, ఇదే నా విజయం అని భావిస్తాను. కొత్తగా కురుక్షేత్రంలో యుద్ధం చేసేది విజయం సాధించేది నాకు దాని పట్ల ఏమంత మోజు లేదు, నువ్వు నాతో ఉంటే చాలని చెప్పంటా. ఏమర్థం అవుతుందంటే, ఇక్కడ ఒకడేమో కృష్ణుని కోరుకున్నాడు, ఇంకొకడేమో కృష్ణుడికి శక్తిని కోరుకున్నాడు. కృష్ణుని కోరుకున్నవాడు కృష్ణుని తన స్వలాభం కోసం కోరుకోలేదు, విజయం కోసం కోరుకోలేదు, కృష్ణుడికి ఆనందం ఇవ్వడం కోసమే కృష్ణుని కోరుకున్నాడు అర్జునుడు. ఇంకొకడు దుర్యోధనుడు, కృష్ణుడు వద్దు, కృష్ణుడు శక్తులు కావాలి, అది దేనికోసం కావాలి, స్వలాభం కోసమే, స్వార్థ గతి కోసమే కావాలి. ప్రపంచంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, చాలా మందికి భగవంతుడు వద్దు, భగవంతునికి శక్తులన్నీ కావాలి, భగవంతునికి ప్రకృతి అంతా కావాలి, ఆ ప్రకృతిని తన యొక్క స్వలాభం కోసం స్వార్థం కోసం దుర్వినియోగం చేసుకోవడానికి కావాలి, భగవంతుడు మాత్రం వద్దు. అర్జునుడు, నాకు కావాల్సింది భగవంతుడు ఒక్కడే, భగవంతుడు తప్ప అన్యదా నాకు ఏది అవసరం లేదు, విజయంతో సహా ఏది అవసరం లేదు. ఈ భావన కలిగి ఉన్నవాడికి భగవంతుడు ఎప్పుడు దగ్గరగా ఉంటాడని చెప్పి శ్లోకం చెప్తుంది. హనుమంతుడు ఎప్పుడు కూడా, రావణాసురుడు హనుమంతుడు ఉదాహరణ మనం చూస్తే, హనుమంతుడు ఏం కోరుకున్నాడంటే భగవంతుని కోరుకున్నాడు, భగవంతుడికి సేవను కోరుకున్నాడు. అదే రావణాసురుడు అయితే భగవంతుని కోరుకోలే, భగవత్ శక్తి మాత్రం నాకు కావాలని కోరుకున్నాడు, భగవత్ శక్తిని తన స్వార్థానికి ఉపయోగించుకోవడం మాత్రం కోరుకున్నాడు అన్నమాట. ఈ శ్లోకంలో ప్రభుపాదులు వారు ఏమంటున్నారు అంటే, భక్తుడైనటువంటి వాడు ఎలాంటి వాడైనా సరే భగవంతుడు మాత్రం అందరినీ ఆదరంగానే చూస్తాడు, తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరంగానే చూస్తారు. కానీ వచ్చినటువంటి వీళ్ళందరిలో ఎవరు భగవంతుని కోరుతున్నారు, ఎవరు భగవంతునికి శక్తులు కోరుతున్నారు, ఇది మనం. అర్జునుడు వచ్చాడు, దుర్యోధనుడు వచ్చాడు కృష్ణుడి దగ్గరికి మన మాదిరే. కానీ ఎవరు దుర్యోధనులాగా కృష్ణుడి శక్తిని మాత్రమే కోరి కృష్ణ వద్దంటున్నారు, ఎవరు అర్జునులాగా కృష్ణుణ్ణి మాత్రమే కోరుకుంటున్నారు, ఇక్కడ భక్తి అనేటువంటి దానికి ప్రమాణం ఏర్పడుతుంది అన్నమాట. మనం ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలో ప్రయత్నించాల్సింది ఏమిటంటే, ప్రయాణ దేవదేవుణ్ణి ఆయన యొక్క సేవను కోరేదానికి ప్రయత్నం చేయాలి. అలా ఎప్పుడైతే మనం ప్రయత్నం చేస్తామో అప్పుడు భగవంతుడు ఆయన ఎంత దూరాన్ని ఉన్నా కానీ హృదయంలోనే ఉన్నాడు, మన పరిస్థితులకి మనకి ఎంత దూరాన్ని ఉన్నా కానీ ఎప్పుడు మనకి దగ్గర అవుతూనే ఉంటాడు ఆయన. దుర్యోధనులాగా నారాయణ సైన్యాన్ని మాత్రమే కోరుకున్నాం అంటే భగవంతు శక్తినే కోరుకున్నాం అనుకోండి, చివరికి ఏమవుతుంది, భగవంతుడు దక్కడు, ఈ భగవద్శక్తి కూడా మన దగ్గర ఎప్పుడు ఉండేది కాదు, అది ఇప్పుడు తిన్న తర్వాత మన దగ్గర నుంచి దూరం అయిపోయేటువంటిది. దుర్యోధనుడికి కురుక్షేత్రంలో నారాయణ సైన్యం ఏమన్నా మిగిలిందా, నారాయణ సైన్యం మిగలలేదు, పోనీ అతనే ఉన్నా మిగిలాడా, అతని వంశం ఏమన్నా మిగిలిందా, ఏదీ మిగిలేదు. అందుకని మనం ఎప్పుడు కూడా మన దగ్గర ఉండేటువంటి కామ కీర్తి కాంచన ఈ మూడు ఉంటాయి, పేరు ప్రతిష్టలు, ధనము, అదేవిధంగా ఇంద్రియ భోగ వంచ, ఈ మూడు ఏం చేస్తాయంటే భగవంతుని దగ్గరికి వెళ్లకుండా మనకి అడ్డం పడుతూ ఉంటాయి అన్నమాట. ఈ మూడు అడ్డం పడుతూ ఉంటాయి. ఈ మూడు కూడాను మూడింటికి ముఖ్య ద్వారాలు, కామము, క్రోధము, లోభము అంటారు, వీటికి ముఖ్య ద్వారాలు. భక్తుడైన వాడు ఏం చేయాలంటే ఆ మూడిని ఎలా అయినా సరే వాటిని భగవంతుని యొక్క కృపతో, గురువు యొక్క కృపతో వాటిని వెనక పెడితేనే భగవంతుని సమక్షానికి వెళ్ళగలుగుతాడు. త్రివిధం నరకస్యేతత్ ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ సదాలోభ తస్మాదేతత్ త్రయం త్యజేత్. నరకానికి మహద్వారాలు మూడున్నాయి, కామము, క్రోధము, లోభము. ప్రయత్నపూర్వకంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసి ఆ మూడిని వదిలేయాలని చెప్తారు. పూరి జగన్నాథులో ప్రతాప రుద్ర అని చెప్పి గొప్ప మహారాజు ఉండేవారు. శ్రీ చైతన్య మహాప్రభు లీలలు చేస్తున్న సమయంలో ఆయన గొప్ప జగన్నాథ భక్తుడు. ఈరోజు కూడా జగన్నాథపురిలో ఉండేటువంటి ఆచారం ఏంటంటే, జగన్నాథ స్వామి రథయాత్ర జరిగిందంటే ఆ రథయాత్ర ముందు ఆ దేశపు రాజు ఎవరైతే ఉంటాడో అతను చీపురు పట్టుకుని ఊడుస్తాడనమాట వీధిలో. స్వామివారి రథం ముందు ఆ దేశపు రాజు చీపురు పట్టుకుని ఊడుస్తాడు. అర్థం ఏంటి? దేశాన్ని రాజైనా కానీ దేవదేవుని ముందు దాసుడే అని చెప్పడం. రాజ ప్రతాపరుద్ర ఆ విధంగా రథయాత్రకి చీపురు పెట్టి ఊడుస్తూ ఉంటాడు. అలా ఊడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా చైతన్య మహాప్రభు వస్తారు అక్కడికి. శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు వచ్చి ఆయన హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అని నామ సంకీర్తన చేస్తూ ఉంటారు. రాజా ప్రతాప రుద్ర రాజు అయినప్పటికీ కూడా భగవంతుని పట్ల చాలా భక్తిని కలిగిన వాడు. ఎప్పుడైతే చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తన చేస్తారో అది చూడగానే ఆ నామ సంకీర్తనకు ఆయన హృదయం ఉప్పొంగిపోతుంది. ఎట్లయినా చైతన్య మహాప్రభు దగ్గరికి వెళ్ళి కాసేపు ఆయనకి సేవ చేయాలనుకుంటాడు, కాసేపు ఆయనతో మాట్లాడాలనుకుంటాడు. అలా అనుకుని దగ్గరికి వెళ్తాడు. దగ్గరికి వెళ్ళిపోతుంటే మహాప్రభు పక్కన ఉండే భక్తులు, రాజా ప్రతాపరుద్ర వచ్చాడు మీ సమక్షానికి అని చెప్తారు. మహాప్రభు అంటారు దూరంలో వెళ్ళమని అతను అని చెప్పండి. రాజా ప్రతాపరుద్ర వచ్చాడు మీ సమక్షానికని, భగవంతుని దగ్గర మనం మన గొప్పలు మన హంగులు చెప్పుకోవచ్చునా? చైతన్య మహాప్రభు అంగీకరించలేదు. ప్రతాపరుద్ర చాలా కలుస్తున్నాడు అనమాట. అదే చైతన్య మహాప్రభు సమక్షం కలియుగంలో ఉన్నటువంటి అవతారం ఆయనే. సాక్షాత్తు దేవదేవుడు కృష్ణుడే, ఆయన శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా అవతరించి ఈ కలియుగంలో ఉన్నటువంటి జనులందరినీ కూడా ఉద్ధరించడానికి ఆయన హరినామ సంకీర్తన ప్రచారం చేయడానికి వచ్చారు. ఈరోజు ఉదయం ప్రభుపాదులు వారు వాక్యం చెప్తున్నారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుద్ధానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఈ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటిది. ఇది భగవంతుని యొక్క రాజ్యం. ఈ భగవంతు రాజ్యంలో ఆయన విధించినటువంటి నియమాలకు కానీ ఆయన పెట్టినటువంటి శాసనాలకు కానీ తీవ్రమైనటువంటి ఉల్లంఘన జరిగిందంటే ఆయన సహించడు. తిరిగి మళ్ళీ ఆ ధర్మాన్ని సంస్థాపించడానికి ఆయన అవతరిస్తాడు. అయితే ఇంతకుముందు ఇవాళ ఆయన అవతరించినప్పుడు ఏం చేశాడంటే రాక్షశక్తులన్నింటినీ కూడా సంహరించాడు. కానీ ఈ యుగంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఈ రాక్షశక్తులను సంహరించేటువంటి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి భగవంతుడు చేపట్టలేదు. దయామయుడు భగవంతుడు కలియుగంలో ఉన్నటువంటి జనుల యొక్క దీనహీన నీచాతి నీచమైనటువంటి పరిస్థితిని చూసి దయదలిచి ఇంతకుముందు ఇవాళలాగా రాక్షశక్తుల్ని సంహరించడం అనే కార్యక్రమం ఈ కలియుగంలో పెడితే కుదరదు, ప్రతి ఒక్కరిలో కూడా ఈ రాక్షస స్వభావాలు అనేటువంటి ఉన్నాయి అని చెప్పి ప్రభుపాదులు వారు అంటున్నారు. భగవంతుడు తన ట్రెండ్ మార్చుకున్నాడండి. సంహరించడం అనేటువంటి పద్ధతిని పక్కన పెట్టి సంస్కరించడం అనేటువంటి పద్ధతి చేపట్టాడు భగవంతుడు. ఏమిటి సంస్కరించడం అంటే, హరినామ సంకీర్తనతో ప్రతి ఒక్కరి హృదయాన్ని కూడాను అనర్ధాల నుంచి ప్రక్షాళన చేయడానికి భగవంతుడు సిద్ధమయ్యి
శ్రీకృష్ణ చైతన్య మహాప్రభు రూపంలో ఆయన అవతరించి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ప్రస్తుతం ఉన్నటువంటి కలియుగానికి భగవంతుడు ఇచ్చినటువంటి పద్ధతి ఇది. సంహరించడం అనే పద్ధతి ఆయన పక్కన పెట్టేశాడు, సంస్కరించడం అనే పద్ధతిని ఆయన స్థాపిస్తున్నాడు ఇక్కడ. అయితే మళ్ళీ కలియుగ అంతంలో మాత్రం సంహరించడం అనే పద్ధతిని చేపడతాడు ఆయన. కలియుగ అంతంలో ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, కలియుగ అంతంలో కలికి భగవానుడు అవతరించినప్పుడు. కలికి భగవానుడు ఎప్పుడు అవతరిస్తాడు? ఇప్పుడు కాదు, కలియుగ అంతంలో. అప్పుడు ఆయన అవతరించినప్పుడు అప్పుడు కత్తి చేపట్టి నిజంగా రాక్షశక్తులందరినీ అంతమొందిస్తాడు. అప్పుడు ఆయన మళ్ళీ ఆయనకు సహజమైనటువంటి రెండే వినాశాయ చతుష్కృతం అదే తీసుకుంటాడు. ప్రస్తుతానికి మన మీద మాత్రం భగవంతుడు చాలా దయదలిచాడు. అందుకని ఏం చేశాడు? సంహరణ లేదు, సంస్కరణ. మనకి సంస్కరణ భగవన్ నామ సంకీర్తనతో ఆయన నామ జపంతో మనకి సంస్కరణ. కల్మశాల నుంచి మనం ప్రక్షాళన అయ్యేటువంటి విధానాన్ని మనకిచ్చాడు. ఎవరు? రాధాగోవిందుడు. శ్రీశ్రీ రాధాగోవింద భగవానికి శీల ప్రభుపాదికి నితాయి గౌరవం. అందుకనే చైతన్య మహాప్రభు అత్యంత దయామయ అవతారం అంటారు ఈ కలియుగంలో. చైతన్య మహాప్రభు ఈ శ్లోకంలో చెప్పారే, భగవంతుడు ఎప్పుడు తన భక్తులకు దూరం కాడు, భక్తులు ఎప్పుడు భగవంతునికి దూరం కాడు. ఒకసారి ఆయన ప్రయాగ నుంచి మధురకు వస్తారు. వచ్చినప్పుడు ఆయనతో పాటు ఒక సేవకుడు ఉంటాడు, బలభద్రుడు భట్టాచార్య అని. ఆ సేవకుడితో పాటు మధురకు వస్తారు. మధురకు వచ్చిన తర్వాత మధురలో శ్రీకృష్ణ జన్మస్థానం ఉంది కదా, ఆ జన్మస్థానాన్ని దర్శనం చేసుకుంటారు. శ్రీకృష్ణ జన్మస్థానంలో కేశవదేవ్ మందిరం ఉంటుంది. ఆ శ్రీకృష్ణ జన్మస్థానంలో కృష్ణుడి పేరు కేశవదేవ్. అదే మరి గోవర్ధన్ దగ్గర అయితే శ్రీ హరిదేవ్. అలా ఆయనకి ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు ఉంటుంది కృష్ణుడికి. కేశవదేవ్ మందిరంలో దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న పూజారులందరూ కూడా బయటకు వచ్చి చైతన్య మహాప్రభు కీర్తన నర్తన చూసి వాళ్ళు ఎంతో ఆనందపడిపోయి పెద్ద పెద్ద మాలలన్నీ తీసుకొచ్చి ఆయనకి వేస్తారు. అందరూ కూడాను చైతన్య మహాప్రభు హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే నామం కీర్తిస్తుంటే అందరూ ఆనందంతో కీర్తిస్తున్నారు. ఇక్కడ ఎక్కడి నుంచో ఒక బ్రాహ్మణుడు పరిగెత్తుకుంటూ వచ్చి చైతన్య మహాప్రభు పాదాలు గట్టిగా పట్టుకుంటాడు. చైతన్య మహాప్రభు అతను చూసి, ఏమిటి తను నా పాదాలు ఈ విధంగా పట్టుకున్నాడని చెప్పి ఆదరంతో లేవనెత్తారు. లేవనెత్తే కన్నిండా కూడా నీళ్ళు అనమాట. నామం చెప్పలేక, కృష్ణనామాన్ని చెప్పలేక కంఠం గద్గద స్వరంతో శరీరం అంతా కూడా పొలగించిపోతున్నాడు. అతన్ని చూడగానే చైతన్య మహాప్రభు నోట మాట రాలేదు. ఇంతమంది ఉన్నారు, ఇతనెవరో నాకు తెలియదు, కానీ చూడగానే ఇంత తన్మయత్వంతో నామ సంకీర్తనతో పొలగించిపోతున్నాడు, ఎవరు ఏంటాడు ఇతను అని చెప్పి మీరు ఎవరు అని అడుగుతాడు. ఆ బ్రాహ్మణుడు చెప్తాడు, నేను సనోడియా అనేటువంటి జాతికి చెందినటువంటి బ్రాహ్మణుణ్ణి. చాలా కాలం క్రితం మాధవేంద్రపురి మధుర నగరానికి వచ్చారు దర్శనం చేసుకోవడానికి. వచ్చినప్పుడు నేను మాధవేంద్రపురిని మా ఇంటికి తీసుకెళ్లి ఆతిథ్యం ఇచ్చాను. అప్పుడు మాధవేంద్రపురి నాకు అత్యంత ప్రేమతో ఒక గోపాల విగ్రహాన్ని ఇచ్చారు. ఆ విగ్రహాన్ని నేను నాతోనే పెట్టుకుని పూజ చేస్తూ ఉన్నాను. అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఈ కలియుగంలో నామం ఒక్కటే జనులందరినీ కూడా ఉద్ధరించేది, కృష్ణనామం ఒక్కటే తీసుకుని నువ్వు తరించని చెప్పారు. ఆయన ఉపదేశంతో నేను ఆయన శిష్యుణ్ణయ్యాను. అప్పటి నుంచి ఈ నామం జపం చేస్తుంటే నాకు ఈ తన్మయత్వం వచ్చింది అని చెప్తాడు. చెప్పిన తర్వాత బ్రాహ్మణుడు మళ్ళీ ఎదురు ప్రశ్న వేస్తాడు చైతన్య మహాప్రభుని, అవును నామంలో మీరు కూడా అత్యంత ఉన్నత స్థితిలో కనబడుతున్నారు, నామం కీర్తిస్తుంటే మీ యొక్క శరీరంలో కూడా ఎంతో దివ్యమైనటువంటి ఆనంద భావాలు ప్రకటన అవుతున్నాయి, ఇంతకీ మీరు నాకు తెలిసి మాధవేంద్రపురితో ఏదో సంబంధాన్ని కలిగి ఉండాలి. అది ఏ సంబంధం నాకు తెలియదు, లేకపోతే నామ సంకీర్తనతో ఇంత తన్మయత్వం చూసేటువంటిది ఆయనతో సంబంధం ఉన్న వాళ్ళకి సాధ్యమవుతుంది, ఇంకెవరికి సాధ్యం కాదు. దాన్ని ఏమంటారంటే మహాభావదశ అంటారు. మన చరిత్రలో చూస్తే కృష్ణనామ సంకీర్తనతో అత్యంత దివ్యమైనటువంటి పారవశ్యం అనుభవించినటువంటి వాళ్ళు ముగ్గురే ముగ్గురు. ఒకరు ఎవరంటే మన కంటికి కనిపించేటువంటి అమ్మవారు శ్రీమతి రాధారాణి. కృష్ణనామ కీర్తనలో మహాపారవశ్యం చెందుతుందామె. రెండవ వ్యక్తి ఎవరంటే మాధవేంద్రపురి, గౌడీ వైష్ణవ సాంప్రదాయంలో వచ్చేటువంటి ఆచార్యుడే. మూడవ వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు ఆ దేవదేవుడైన కృష్ణుడే శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుగా అవతరించాడు. వీళ్ళు ముగ్గురే మహాభావాన్ని ప్రకటించే వాళ్ళు, ఇంకెవ్వరూ లేరు. అందుకే బ్రాహ్మణుడు అడిగాడు, మాధవేంద్రపురితో ఏదో సంబంధం ఉంటేనే మీకు ఇంత భావం వస్తుంది, మీరు ఏ సంబంధం అని. బలభద్ర భట్టాచార్య ఆయన పక్కకి తీసుకెళ్లి, బలివడువే నువ్వు, ఆయనకి మాధవేంద్రపురితో సంబంధం ఏమిటా? మాధవేంద్రపురి స్వయాన శిష్యుడైనటువంటి ఈశ్వరపురికి ఈయన స్వయాన శిష్యుడు, సంబంధం లేకపోవడం ఏంటి? ఈయనకి మాధవేంద్రపురి పరమగురు అని చెప్తాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఆనందం చెంది, అందుకే నా ఇంత తన్మయత్వాన్ని ప్రదర్శిస్తున్నాడు, దయచేసి ఆయన మా ఇంటికి ఆతిథ్యానికి రావాలని చెప్తాడు. ఆతిథ్యానికి తీసుకెళ్తారు. తీసుకెళ్తే ఆ బ్రాహ్మణుడు కొంచెం సంకోచిస్తాడు. ఎందుకంటే సనోడియా బ్రాహ్మణుడు అంటే అర్థం ఏంటంటే అధమజాతి వారికి సంస్కారాలు చేసేవాడు. అధమజాతి వారికి సంస్కారాలు చేసేటువంటి వాళ్ల ఇళ్లలో సన్యాసులు భోంచేయకూడదు. అందుకని ఆయన ఏమంటాడంటే, నేను వండను బలభద్ర భట్టాచార్య, మీరు వండి పెట్టండి మహాప్రభుకి, తీసుకుంటారు. నేను వండితే అది జనాలు నన్ను విమర్శిస్తారు, నన్ను విమర్శిస్తే పెద్ద విషయం కాదు, మహాప్రభుని విమర్శిస్తారు. ఒక సన్యాసి ఏంటి, ఈయన పోయి వాళ్ళింట్లో తినడం ఏంటని, అందుకే నాకు ఇష్టం లేదు అని చెప్పాడు. అనగానే బలభద్ర భట్టాచార్య చైతన్య మహాప్రభు వంక చూస్తారు. చూసి ఏమిటి ఈయన ఇలా అంటున్నాడు, ఏం చేయమంటారు? చైతన్య మహాప్రభు అంటారు, ఏమయ్యా, కృష్ణుడే భగవద్గీతలో చెప్తున్నాడు, యద్ యద్ ఆచరతి శ్రేష్ఠ అని. పెద్దోళ్ళు ఏం పాటిస్తే చిన్నవాళ్ళు అది పాటించాలి, పెద్దోళ్ళు ఏది ప్రమాణంగా తీసుకుంటే చిన్నవాళ్ళు అదే ప్రమాణంగా తీసుకోవాలి. మా పరమ గురువు మాధవేంద్రపురి మీ ఇంట్లో ప్రసాదం తీసుకున్నారే, మరి నాకు మీ ఇంట్లో ప్రసాదం తీసుకునే దానికి ఏమిటి డోకా? హాయిగా వండి పెట్టు, దర్జాగా తినేస్తానని చెప్పండి. అప్పుడు ఆయన ఆనందంతో వండి పెడతాడు. చైతన్య మహాప్రభు ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ బ్రాహ్మణుడు ఏమంటాడంటే, మహాప్రభు మీరు అనుమతిస్తే బృందావన యాత్రకు తీసుకెళ్తానంటాడు. అంతకన్నా ఏం కావాలి పద అంటాడు. అప్పుడు ఒక విషయం అడుగుతాడు, అవును మాధవేంద్రపురి గోపాల విగ్రహాన్ని ఇచ్చాడని చెప్పారు కదా, ఎక్కడుంది ఆ విగ్రహం? చాలా కాలం క్రితం నా ఇంటి దగ్గర నుంచి ఆ గోపాల విగ్రహం గోవర్ధన పర్వతం పైకి వెళ్ళిపోయింది అని చెప్పి అంటాడు. ఆయన కోరుకున్నాడు, అందుకని చెప్పి గోవర్ధన పర్వతం పైన ఆయనకు కొలువు పెట్టి అక్కడే పూజలు చేస్తున్నారు. ఇప్పుడు మా ఇంట్లో లేడు, గోవర్ధన పర్వతం పైన ఉన్నాడు. చైతన్య మహాప్రభు, అరే రే, మాధవేంద్రపురి ఇచ్చినటువంటి విగ్రహం అది, ఆ గోపాల విగ్రహాన్ని దర్శనం చేసుకుంటే ఎంత బాగుండో కదా అనుకుంటాడు. అనుకున్న తర్వాత వృందావనానికి వెళ్ళిపోతారు. చైతన్య మహాప్రభుని దగ్గరుండి ఈ బ్రాహ్మణుడు అన్ని ప్రదేశాలు చూపిస్తాడు. ఏది కేసిగట్ట, వంశీవట, కాళింది, కృష్ణుడు కాళీ సర్పాన్ని మర్దించిన ప్రదేశం అన్నీ కూడా చూపిస్తాడు. దామోదర లీల జరిగింది అన్ని చూపించిన తర్వాత చివరికి వాళ్ళు గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్తారు. గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళేసరికి ఆ గోవర్ధన పర్వతం దగ్గర ఆయనకి వెంటనే ఈ శ్యామకుండం రాధాకుండం ఇవన్నీ గుర్తుకొస్తాయి. గుర్తుకొచ్చేసరికి చైతన్య మహాప్రభు ఏం చేస్తారంటే, శ్యామకుండం రాధాకుండం అనేటువంటి ఎక్కడ నుంచి చూద్దామని వెళ్తారు. శ్యామకుండ రాధాకుండం అంటే సృష్టిలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పుష్కరిణిలు అన్నమాట. మనం ఇక్కడ పుష్కరిణి అంటారు, అక్కడ హిందీలో వాళ్ళు కుండ అని చెప్పి అంటారు. కృష్ణుడి స్వరూపం శ్యామకుండు, రాధారాణి స్వరూపం రాధాకుండు. అవి చూస్తే ఎక్కడ కనపడలేదు ఆయన. చైతన్య మహాప్రభుకి ఏం అర్థం కాక అక్కడ ఒక తమాల వృక్షం కింద కూర్చొని ధ్యాన మగ్నులు అవుతారు. అప్పుడు ఆయన కనపడతాయి అనమాట, దూరంగా ఉన్నటువంటి పంట పొలాల్లో ఉన్నాయి శ్యామకుండు రాధాకుండు. అంటే జనాలు ఎవరికి తెలియకుండా అంతరించిపోయినాయి. చైతన్య మహాప్రభు వెళ్ళి ఆ పంట పొలాల దగ్గర అక్కడ చిన్న చిన్న మడుగుల రూపంలో ఉంటే ఇవే శ్యామకుండ రాధాకుండం. ఆచార్య పరంపర యొక్క జ్ఞానం కనుక కోల్పోతే ఇలా అన్ని భ్రష్టమైపోతాయి. సకాలే నేహమహత యోగో నష్ట పరంతపహ, కృష్ణుడే అంటాడు భగవద్గీతలో. ఒకనొకప్పుడు ఎప్పుడో సూర్యునికి చెప్పాను ఈ జ్ఞానాన్ని, కాలక్రమేణా అంతరించిపోయింది, అందుకే అర్జున మళ్ళీ నీకు చెప్తున్నాను అంట. శ్యామకుండం రాధాకుండం అనేటువంటి గొప్ప గొప్ప పూజలు అందుకున్నటువంటి గొప్ప గొప్ప పుష్కరిణిలు కాలక్రమేణా అంతరించిపోయి పొలాల్లో వెలిసిపోయినాయి. చైతన్య మహాప్రభు మళ్లీ వెళ్లి వాటిని ఉద్ధరించారు. తర్వాత గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళారు. తీర గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ గోపాల విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలి కదా. దర్శనం చేసుకోవాలంటే అది ఎక్కడుంది? గోవర్ధన పర్వతం పైన ఒక గ్రామం ఉంది, అన్నకూట గ్రామం అని ఒకటి ఉంది. అదేమిటంటే గోవర్ధన పర్వతం పైన ఉంది అనమాట, అంటే పూర్తి పైన కాదు, అలా అని చెప్పి నేల భాగంలో లేదు, కొంచెం పైన ఉన్నది. అన్నకోట గ్రామం అంటారు, మనం పరిక్రమ చేసేటప్పుడు వస్తుంది అది. మీరు చూసారా ఒక చోట పాలు పోస్తూ ఉంటారు, ఏకదాటిగా పాలు పోస్తూ ఉంటారు, ఎప్పుడు పాలు పోస్తూనే ఉంటారు. అది ఏమిటంటే ఆ ప్రదేశము ఆనాడు కృష్ణుడు ఉన్నప్పుడు గోవర్ధన పర్వతానికి అందరూ అన్నకూటం పెట్టిన ప్రదేశం అది. కృష్ణుడు చెప్తాడు కదా, ఇంద్రయజ్ఞం కోసం ఏమైతే చేస్తామో ఆహార వంటలన్నీ కూడా, ఆహార పదార్థాలన్నీ కూడా తీసుకొచ్చి గోవర్ధన పర్వతకు నైవేద్యం పెట్టాడు. అని అన్ని నైవేద్యం పెట్టిన ప్రదేశం అది అన్నకూట గ్రామం అంటారు. ఆ గ్రామం దగ్గర ఉంది గోపాల విగ్రహం, అక్కడే ఉంది. ఇప్పుడు కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అక్కడ. చైతన్య మహాప్రభుకి ఇబ్బంది ఏమిటంటే, నేను గోవర్ధన పర్వతం మీద నా అడుగు పెట్టడమా? నా వల్ల కాదు. గోవర్ధన పర్వతము కృష్ణుడి యొక్క పరిశ్రమను పొందినటువంటిది. ఆ దివ్యమైన గోవర్ధన పర్వతం మీద నా పాదం మోపడం అంటే నా వల్ల కానటువంటిది అది. కానీ నేను గోపాలను ఏదో విధంగా దర్శనం చేసుకోవాలి, ఎట్లా దర్శనం చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. కృష్ణుడే ఆయన భక్తుడికి దగ్గరవుతాడు అని చెప్పి ఆయన ఈ శ్లోకాలు చెప్తాడనమాట. ఎవరు? మన భగవద్గీతలో ఈ శ్లోకం, కృష్ణుడు ఎప్పుడు తన భక్తులకు దూరం కాడు, తన భక్తులు ఎప్పుడు కృష్ణుడికి దూరం కాదు. చెప్పగానే అంటే ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, ఎవరు? రాజా ప్రతాప రుద్ర. ఆయన కూడా ఇదే విధంగా చైతన్య మహాప్రభుకు దగ్గరవుతాడు. ఎప్పుడు? తన యొక్క రాజాలంకరణ దుస్తులన్నీ తీసేసి మనసులో కూడా ఏ విధమైనటువంటి గర్వం లేకుండా వినయంతో వెళితే అప్పుడు చైతన్య మహాప్రభు ఆయన్ని దీవిస్తాడు, తన యొక్క సాంగత్యం ఇస్తాడు. వల్లభ ఉద్యానవనం అని చెప్పి ఒకటి ఉంటుంది, జగన్నాథ్ వల్లభ ఉద్యానవనం అని. ఆ ఉద్యానవనంలో విశ్రాంతి తీసుకుంటారనమాట, రథయాత్ర జరిగేటప్పుడు అలసిపోయి అక్కడ విశ్రాంతి తీసుకుంటారు. అప్పుడు రాజా ప్రతాప రుద్రుడికి దర్శనం దొరుకుతుంది. అందుకని చైతన్య మహాప్రభు అంటారు, భగవంతుడే ఏదో విధంగా అవకాశం కలిగిస్తాడు, నాకు దగ్గరవుతాడు అని చెప్పి. ఆ రోజు రాత్రి ఆయన విశ్రమించినప్పుడు, ఈ అన్నకోట గ్రామం ఉంది కదా, అన్నకోట గ్రామానికి రాత్రి ఒక వ్యక్తి వస్తాడు. ఒక వ్యక్తి వచ్చి ఆ ఊర్లో ఉన్న పెద్దని పిలుస్తాడు అనమాట. పిలిచి అంటాడు, అయ్యా మీరు ఈ ఊర్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మీరు ఒక చాటింపు వేయాలి. ఏమిటంటే, నేను విన్నాను ఢిల్లీ వైపు నుంచి తురుష్కులు దండయాత్రకు వస్తున్నారు, వస్తూ వస్తూ వాళ్ళు చిన్నగా మీ గ్రామం మీదకి దాడి చేయడానికి వస్తున్నారు, కాబట్టి మీ జాగ్రత్తలో మీరు ఉండండి, తర్వాత విషయం ఒక నేను చెప్పాల్సింది చెప్పేస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ ఊరి పెద్ద చాలా భయపడిపోతాడు. అంటే వాళ్ళంతా రాజస్థానీ, అక్కడ ఉండేవాళ్ళంతా. వాళ్ళ కృష్ణుడు అంటే మహా అభ్యాసి, శ్రీ శ్రీ రాధాగోవింద భగవానికి, శీల ప్రభుపాదికి మిఠాయి కోరుకు. ఆయన ఏం చేస్తాడంటే, ఆ రాత్రికి రాత్రే ఊరు పెద్దలందరినీ కూడాను తీసుకొచ్చి పెద్దవాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడతారు. ఈ విధంగా తురుసుకులు దండయాత్ర చేస్తున్నారంట, మనం ఏం చేయాలి? మొట్టమొదటి మనం కాపాడుకోవాల్సింది ఎవరిని? మన ఇల్లు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు. ఎవరిని కాపాడుకోవాలి? మన కృష్ణుణ్ణి. మన కృష్ణుని కాపాడుకోవాలి. గోపాల విగ్రహం ఉంది కదా, ఆ గోపాల విగ్రహాన్ని వెంటనే ఇప్పటికిప్పుడు తరలించేయాలని చెప్పి వాళ్ళు ఏం చేస్తారంటే, గోపాల విగ్రహాన్ని ఒక బండిలో పెట్టుకుని ఆ రాత్రికి రాత్రి తీసుకెళ్లిపోతారు. ఆ రాత్రి చాలా దూరంగా ఒక గ్రామానికి తీసుకెళ్లిపోయి ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణి ఇంట్లో దాచిపెట్టేస్తారు. తెల్లారితే వీళ్ళు వస్తారేమో దండయాత్రకని. తెల్లారిన తర్వాత చైతన్య మహాప్రభు ఈ వార్త వింటాడు. ఈ విధంగా గోపాల విగ్రహం కొండ మీద నుంచి దిగేసింది, దిగేసి దూరంగా ఒక బ్రాహ్మణి ఇంట్లో ఉంది అని. చైతన్య మహాప్రభు ఆనందంతో, గోపాల్ ఎంత దయమేడు చూడు, నాకు దర్శనం ఇవ్వడం కోసం నేను కొండ ఎక్కనంటే ఆయనే నా కోసం కొండ దిగాడు, గోవర్ధన కొండ దిగాడు అని చెప్పి చైతన్య మహాప్రభు వెళ్లి ఆ బ్రాహ్మణుని ఇంట్లోకి వెళ్లి కృష్ణుని దర్శనం చేసుకుని గోపాల విగ్రహాన్ని, అది స్వయంగా మాధవేంద్రపురి ఇచ్చినటువంటిది, ఆ విగ్రహాన్ని దర్శనం చేసుకుని అక్కడ పెద్ద సంకీర్తన చేస్తారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే కీర్తించి, ఈ గోపాలుడు ఎవరు? గోపాలు సామాన్యుడే గోపాలు, ఈయన ఊరేమిటి, ఈయన పేరేమిటి, ఈయన తల్లిదండ్రులు ఎవరు అని కృష్ణుడి యొక్క గుణగణాలన్నీ కూడా కీర్తిస్తాడు చైతన్య మహాప్రభు. ఆ కృష్ణుడి యొక్క గుణగణాలన్నీ కూడా ఆయన చేసినటువంటి కీర్తినే ఇప్పుడు బోర్డు మీద ఉంది. కృష్ణుడు భగవంతుడు, ఆయనకు ఒక పేరుంది, ఆయనకు ఒక ఊరుంది, ఆయన గోపాలుడు, ఆయన తల్లిదండ్రులు పలానా వాళ్ళు అని చెప్పి చైతన్య మహాప్రభు ఆయన అత్యంత గొప్పగా కీర్తిస్తారు. కీర్తించిన తర్వాత ఆ రోజంతా వాళ్ళు అక్కడే ఉంటాడు స్వామి, ఆ రోజంతా ఊరు ఊరంతా వచ్చి స్వామిని దర్శనం చేసుకుంటారు, కీర్తనలు చేస్తారు, సేవిస్తారు. రోజంతా చూసినా తురుషుకులు రాలేదు, ఎవరు రాలేదు. అంత నాటకం, అంత జగన్నాటక సూత్రధారి ఆడినటువంటి నాటకం అది. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు దండయాత్రకి రాలేదని చెప్పి మళ్ళీ గోపాలను తీసుకుని మళ్ళీ యథావిధిగా కొండెక్కించి ఆ గుళ్ళో పెట్టేస్తారు. చైతన్య మహాప్రభు దర్శనం ఇవ్వడం కోసం గోపాలుడు రాత్రికి రాత్రి వచ్చి ఈ విధంగా ఎవరో దండయాత్ర చేస్తారని చెప్పి తనను తాను కిందకి తీసుకుని భక్తుల చేత కిందకు వెళ్లి ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి కృపనిచ్చి శ్రీ చైతన్య మహాప్రభుకి దర్శనమిచ్చి ఆయన చేత కీర్తించబడి మళ్లీ కొండెక్కాడు అనమాట. అంటే భగవంతుడు అంటాం కదా కొండలలో నెలకొన్నటువంటి కోనేటి రాయుడని, భక్తుల కోసం ఆయన కొండ దిగడానికి సిద్ధమే. అనంతచారి లీలలో మనకు తెలుస్తుంది, ఈసారి మనం చెప్పుకోవచ్చు. చైతన్య మహాప్రభు కృష్ణ ఏమని కీర్తించారు ఇక్కడ బోర్డు మీద ఉంది, మీరందరూ నాతో పాటు పాడండి. ఈ కీర్తనలో చాలా అంతరార్థం ఉంది, మనకి సమయం చాలా లేకనందున మనం కీర్తన చేసి ముగిద్దాం. ఈసారి మనం ఎప్పుడైనా ఉపన్యాసంలో ఆ కీర్తన అర్థం చూస్తాం. ఈ కీర్తన అర్థంలో చాలా గొప్ప కృష్ణతత్వాన్ని మిచ్చారు వైష్ణవాచార్యులు, అందుకని ఈ కీర్తనలకు ఎంతో ప్రాధాన్యతనిస్తాను. భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం, రామాయణం, మహాభారతం, సకల వేదాల ఉపనిషత్తులు ఉండే సారమంతా కూడా వైష్ణవాచార్యులు ఏం చేశారంటే కీర్తనల రూపంలో పొందుపరిచారనమాట. ఈ కీర్తనలు శ్రద్ధగా మనం కీర్తనలు, ఎందుకంటే పెద్ద పెద్ద శ్లోకాలు చెప్పాలంటే కష్టం అవునా, లేదా వేదాల్లో ఉన్నటువంటి శ్లోకాలు వెలువేయాలంటే కష్టం. తమ ఈశ్వరాణం, పరమ మహేశ్వరం, తమ దేవతానం, పరమంచ దేవతం అని ఇలా పెద్ద పెద్ద శ్లోకాలు నేర్చుకోవడం కష్టం. కీర్తనలు పాట అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ఇస్తాం కదా, ఆ పాట రూపంలో మనం తత్వాన్ని నేర్చుకునే అవకాశం ఇచ్చారు ఆచార్యులు. శ్రీ శ్రీ రాధా గోవింద అష్టసఖి వృందకి, శ్రీ శ్రీ గౌర్నితాయికి, శ్రీ శ్రీ గిరిగోవర్ధనికి, శ్రీ శ్రీ పద్మావతి బాలాజీ భగవానికి, శ్రీకృష్ణ చైతన్య మహాప్రభుకి, శ్రీమద్ భగవద్గీతకి, శ్రీల ప్రభుపాదికి, సమవేత గౌర భక్త బృందకి, యుగధర్మ హరినామ సంకీర్తనకి, నితాయి గౌర ప్రేమనంది హరి హరి బోల్. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ.